మనం చదువుతున్న బైబిల్ గ్రంథమే మిగతా దైవ గ్రంథాలుగా పిలువబడుతున్న గ్రంథాలన్నిటికంటే ఈ గ్రంథమే ప్రత్యేకమైనది. ఈ గ్రంథమే దైవ గ్రంథము. ఈ గ్రంథం ద్వారానే దేవుని మనం చేరుకోగలము అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్ళడం అవసరమై ఉంది. అందులో భాగంగా చాలా పుస్తకాలు, మత పుస్తకాలు ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మనం పట్టుకున్నాము, ఎందుకు బైబిల్ గ్రంథాన్ని మీద ఎందుకు ధ్యానం చేస్తున్నాము అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి మొదటిగా మనం ఈ అంశాన్ని ధ్యానం చేసాం. బైబిల్ యునిక్నెస్, అందులో బైబిల్ రచయితల ప్రత్యేకమైనది, బైబిల్ కూర్పు ప్రత్యేకమైనది, బైబిల్ పరిరక్షణ, బైబిల్ ఇప్పుడు దాకా కొనసాగటం, ఎన్నో ఆటంకాలు నిలబడి వారందరినీ ఎదుర్కొని నిలదొక్కోవటం అన్నది ప్రత్యేకమైందని మనం గతంలో మొదటి టాపిక్ గా చూడడానికి ప్రయత్నం చేశాం. సో ఈ రోజు వాట్ ఈజ్ బైబిల్, బైబిల్ అనగానేమి అన్న అంశాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. బైబిల్ అంటే ఏంటి, బైబిల్ అనగానేమి? ఒక ముస్లిం వక్త ఇలాగన్నాడు, బైబిల్ అన్న పదం బైబిల్లో ఉంటే చూపించండి, బైబిల్ అన్న పదమే బైబిల్లో లేదు, అది మీ బైబిల్ యొక్క గొప్పతనం, ఇంకేం చెప్తారులే మాకు అన్నాడు. కారణం బైబిల్ అన్న పదానికి ఆయనకు అర్థం తెలియక. సరే మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, ఎవరో మనం ప్రశ్నించినందుకు బైబిల్ అంటే ఏంటి, బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు వాట్ ఈజ్ బైబిల్ అన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బైబిల్ అన్న పదం ఆంగ్ల పదం, ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఈ ఇంగ్లీష్ వర్డ్ రావడానికి మూల పదం గ్రీకు పదమైన బిబ్లియా అన్న పదం నుంచి బైబిల్ అన్న పదం వచ్చింది. బిబ్లియా అన్న పదానికి అర్థం బుక్స్ లేదా పుస్తకాలు, పుస్తకాలను బిబ్లియా అంటారు. ఈ బిబ్లియా అన్న పదం ప్లోరల్ వర్డ్ అయితే దానికి సింగిల్ వర్డ్ వచ్చేసరికి బిబ్లియాన్. బిబ్లియాన్ అన్నది సింగిల్ వర్డ్, దానికి ప్లోరల్ వర్డ్ బిబ్లియా. ఈ రెండు కూడా గ్రీకు పదాలు. ఆ బిబ్లియా అన్న గ్రీకు పదం నుంచి ఆంగ్ల పదం బైబుల్ అన్న పదం వచ్చింది. సింగిల్ వర్డ్ అయిన బిబ్లియానికి అర్థం ఏంటంటే ఏ రిటన్ డాక్యుమెంట్, రాయబడిన ప్రతి. మరో మాటలో చెప్పాలంటే పేపరస్ అనే నీటి చెట్లు, ఆ చెట్ల బెరడు మీద ఏవైతే రాయబడే డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ కి బిబ్లియన్ అన్న పదం వాడతారు. ఆ పదం నుంచి బైబుల్ అన్న పదం వచ్చింది. సో బైబుల్ అన్న పదానికి అర్థం పుస్తకాలు, దాని మూల పదం యొక్క అర్థం కూడా రాయబడిన ప్రతులు అన్నట్టుగా అర్థం వస్తుంది గ్రంథములు అని. బైబుల్లో బైబుల్ అన్న పదం బైబుల్ అని రాయబడలేదు, కానీ ఆ మూల అర్థం దేన్ని సూచిస్తుందో వాటినే బైబిల్లో రాయబడేట్లుగా మనం చూడగలం. దానియేలు గ్రంథము 9:2 చూద్దాం. దానియేలు గ్రంథము 9:2 మనకు ఇలా రాయబడింది. 2వ వచనంలో చివరి లైన్కి రావాలి. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవచ్చినవని గ్రంథములు వలన గ్రహించి తిని. గ్రంథములు అన్న పదం కనబడింది. ఏ గ్రంథం కోసం మాట్లాడుతున్నాడు? యిర్మీయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనం కొరకు ఇక్కడ దానియేలు భక్తుడు ప్రస్తావిస్తూ గ్రంథము వలన నేను గ్రహించి తిని అన్నాడు. గ్రంథములు అన్నది ఆ బిబ్లియా అన్న గ్రీకు పదానికి అర్థమే బుక్స్, గ్రంథములు. ఆ మూల పదం బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 21:42 వెళ్దాం. మత్తయి సువార్త 21:42 యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు మనం చూద్దాం. అందులో చివరి లైన్ లో ఇలా రాయబడింది, అనుమాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా? మూలపదమైన బిబ్లియానికి అర్థం ఏంటంటే రాయబడిన ప్రతి లేదా లేఖనం, స్క్రిప్చర్. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఈ పైన రాయబడిన 42వ వచనంలో ఒక ప్రవచనం ఉంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను అని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని ఈయన కోట్ చేస్తూ అని లేఖనములలో ఎన్నడను మీరు చదవలేదా? యెషయా పుస్తకాన్ని యేసుక్రీస్తు ప్రభు లేఖనము అన్నారు. ఆ లేఖనము అన్న పదానికి ఆ గ్రీక్ వర్డ్ బిబ్లియన్ అన్న పదం సూచిస్తూ ఉంది. మన ముందుకు వెళ్తే పౌలు భక్తుడు రోమా పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో హోలీ బైబుల్ అన్న పదాన్ని వాడుతూ ఉన్నాడు. హోలీ స్క్రిప్చర్ అన్న పదాన్ని వాడుతూ ఉన్నాడు. రోమా పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం, 2వ వచనం 7 నుంచి 7వ వచనం కలిపి ఉన్నాయి. అందులో మీరు వరుసగా 9వ లైన్కి వచ్చేస్తే 9వ లైన్లో 7వ లైన్, 9వ లైన్, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఓల్డ్ టెస్టమెంట్ లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు. ఆ మొదటి రాకడ రాయబడిన పాత నిబంధనపు పుస్తకాలన్నిటినీ కోట్ చేస్తూ పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధ లేఖనాలు, హోలీ స్క్రిప్చర్స్ ఆర్ హోలీ బైబుల్, హోలీ బైబుల్. ఈరోజు మన బైబుల్ అన్న పదాన్ని బైబిల్లో ఉందంటే దాని మూల పదాలు బైబిల్లోనే మనకు కనబడతాయి. ఈ చెట్ల బెరడు మీద రాయబడిన ప్రతులకు ఈ మాట వాడతారంటే బైబిల్లో దాన్నే ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము అన్నాడు. నా గురించి గ్రంథంలో నువ్వు రాయించావు ప్రభువా, యెషయా గ్రంథంలో నువ్వు రాయించావు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం రాయించావు, ఆదికాండం నుంచి మలాకి వరకు ప్రతి పుస్తకంలో నా కొరకు రాయించావు అని ఆ పై మాట 5వ వచనంలో పాత నిబంధన ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు. బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఇది. ఆ ప్రవచనాన్ని మాట్లాడుతూ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నిశ్చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు. గ్రంథపు చుట్ట మూల పదంలో బైబుల్ అన్న పదానికి గ్రీకు పదంలో బిబ్లియన్ అన్న పదాలకి ఏవైతే అర్థాలు వస్తున్నాయో ఆ అర్థాలతోటి బైబిల్లో స్పష్టంగా లేఖనము, గ్రంథములు, గ్రంథపు చుట్ట అన్న మాట మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ బైబిల్ అన్న పదం బైబిల్లో లేదా అంటే ఖచ్చితంగా బైబిల్లో ఉంది. బైబిల్ అన్న పదానికి మూల పదాలు బైబిల్లో స్పష్టంగా రాయబడిన విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లోనే చూడగలుగుతా ఉన్నాం. అయితే దీన్ని సహజంగా ఎట్లా ఉంటామంటే పుస్తకాలను కూర్పు చేస్తే, పుస్తకాలను సముదాయంగా ఒక చోట పెడితే అలాంటి పుస్తకాల సముదాయాన్ని బైబుల్ అంటారన్నది డిక్షనరీ యొక్క భావం. 66 పుస్తకాలను సేకరించి ఒక పుస్తకంగా, ఒక గ్రంథంగా కోట్ చేశారు కాబట్టి బైబుల్ అన్నారు అన్న మాట మనం చూస్తున్నాం. అయితే కొన్ని పుస్తకాలకి ఏదైతే ఒక అంశం మీద స్పష్టమైన వివరణ ఇస్తా ఉందో అలాంటి కొన్ని పుస్తకాలు కూడా బైబిల్ అన్న పదం వాడతారు. అయితే వాడుకలో బైబిల్ అన్న పదం వచ్చేసరికి క్రైస్తవుల మత విశ్వాస గ్రంథమే బైబిల్గా ఇప్పటికీ వాడుకలో ఉంది. ఆ మాట మనందరికీ తెలిసిన విషయమే. సో బైబిల్ అన్న పదానికి అర్థం ఏంటో మనం చూసాం. మనం 3 భాగాలుగా ఈరోజు అంశాన్ని చూడబోతా ఉన్నాం. అందులో మొదటి మాట బైబిల్లో ఉన్న డివిజన్స్ ఏంటి, అంటే ఈరోజు నేను మీ ముందు ఏం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మనకి బైబిల్ ఒక పెద్ద సముద్రంలా కనబడతా ఉంటది. జనవరి 1ని చాలా ఉద్రేకంతో తీర్మానం చేసుకుంటాం. ఏం తీర్మానం చేసుకుంటామంటే ఈ సంవత్సరం జనవరి 1 బైబిల్ చదవడం స్టార్ట్ చేయాలి, ఇక బైబిల్ చదవడం ఆపకూడదని చెప్పి బండి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన బండి ఒక్కసారి స్పీడ్గానే స్టార్ట్ అవుద్ది. జనవరి 15కి వచ్చేసరికి మళ్ళా 1st గేర్కి వచ్చేది స్పీడ్గా వెళ్తున్న బండి. జనవరి 31కి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోద్ది. మళ్ళా స్టార్ట్ చేయాలంటే బండి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ జనవరి 1 రావాలి, అప్పటిదాకా మన బండి కదలదు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుదాం అని అనుకుంటున్నాము, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, చదవలేకపోతా ఉన్నాం, అక్కడితో ఆగిపోతా ఉన్నాం. సో బైబిల్ గ్రంథం ఎలా చదవాలి అన్న ఈ శీర్షిక అయ్యేసరికి బైబిల్ గ్రంథం మీద ఒక కాన్ఫిడెన్స్ మనకు రావాలి అన్నది నా ఆశ అదే ప్రార్థన చేస్తా ఉన్నాను. మనకి బైబిల్ చూసేసరికి మనం చదవలేము, మనకు అర్థం కాదు, కష్టమైన బుక్, అక్కడ అలాగ ఉంది ఇక్కడ ఎలాగ ఉంది, ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా బైబిల్ గ్రంథాన్ని ఎట్లా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి అన్నది మనందరికీ ఉపయోగకరంగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నేను ఏదైతే మీ ముందు చెప్పడానికి ఆశపడుతున్నానో ఈ భాగాన్ని మనం ఎట్లా అనుకోవచ్చు అంటే, ఒక పెద్ద పూలదండ ఉంటుంది, ఆ పూలదండ అంతా కూడా పూలతోటి చాలా అలంకరించి చాలా దట్టంగా కనబడుతుంది. కానీ అంత పూలదండకి కంటికి కనిపించకుండా ఒక దారం ఆధారంగా ఉంటుంది. సో ఆ దారం కట్ అయిపోతే పూలదండ కట్ అయిపోద్ది. ఆ పూలన్నీ మనం తీసేస్తే ఒక చిన్న దారం కనబడతా ఉంటుంది. అలాగే మన హౌస్ చూస్తాం, భారీ భారీ బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్ అంతా చాలా గంభీరంగా కనబడవచ్చు, ఎలివేషన్ చాలా గంభీరంగా ఉండొచ్చు. ఈ బిల్డింగ్ అంతా కూడా కొన్ని పిల్లర్స్ మీద, 10-12 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఆ ఈ బిల్డింగ్ ఆ పిల్లర్స్ ను కొట్టామా బిల్డింగ్ పడిపోద్ది. బిల్డింగ్ లో ఉన్న అన్ని పార్ట్స్ తీసేస్తే చివరికి మనకు కనిపించేది స్కెలిటన్. పూలదండలో దారం ఎలా ఉందో, బిల్డింగ్ కి పిల్లర్స్ ఎలా కనబడతా ఉన్నాయో, బైబిల్లో ఇన్ని మాటలున్నాయి కానీ బైబిల్ అంతటికి దారంగా ఉన్న భావాన్ని మీ ముందు పెట్టడానికి, పిల్లర్స్ గా ఉన్న భావాన్ని మీ ముందు పెట్టడానికి ఈరోజు నేను ఆశపడతా ఉన్నాను. సో బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలు, 66 పుస్తకాల యొక్క సారాంశం ఏంటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ బైబిల్, బైబిల్ మొత్తాన్ని దేన్ని సూచిస్తా ఉంది, బైబిల్ ఎక్కడికి ఎక్కడితో ప్రారంభమైంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ కొన్ని కీలకమైన పాయింట్స్ మీకు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. కొంచెం రాసుకోండి, తర్వాత మరొకసారి మీరు ఖాళీ సమయం తీసుకొని మీరు చూస్తే ఖచ్చితంగా ఈ బైబిల్ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. బైబిల్లో 2 డివిజన్స్ కనబడతాయి, మేజర్గా 2 విభజనలు కనబడతాయి, వాటిని నిబంధనలు అంటాం. సో మొదటి విభజన ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, ఈ 2 డివిజన్స్ కనబడతాయి. అందుకే బైబిల్లో మత్తయి సువార్తకు ముందు ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ మీద యేసుక్రీస్తు ప్రభువును గురించిన నూతన నిబంధనపు గ్రంథం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ 27 పుస్తకాలు నూతన నిబంధన, ఆది కాండం నుంచి మలాఖి గ్రంథం వరకు ఉన్న ఈ 39 పుస్తకాలు పాత నిబంధన. మేజర్ డివిజన్ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఈ పొర మనకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. మనం ఏం చేస్తామంటే బైబిల్ చదవడం ప్రారంభిస్తున్నప్పుడు ఆది కాండంలో స్టార్ట్ చేస్తాం. ఆది కాండం స్టార్ట్ చేసి ఆది కాండం అయ్యేసరికి అబ్రహాంకి 2 భార్యలు ఉన్నారు కదా, మరి 2 భార్యలు ఉండడం తప్ప, అబ్రహాం మాత్రమే కాదు కదా, అబ్రహాం తర్వాత యాకోబుకి 2 భార్యలు ఉన్నారు కదా. ఎట్లా ఉంటదంటే, ఏలేమో 2 భార్యని పెళ్లి చేసుకోకూడదు అంటారు, అబ్రహాం 2 భార్యని పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఎట్లా చేయమంటారు, అది తప్పు కాదా, అది పర్లేదా, చెయ్యొచ్చా, ఆ లోతు బాగా ఫుల్గా తాగున్నాడు కదా, తాగడం ఏం తప్పు కాదా, తాగొచ్చా, చాలా కన్ఫ్యూజన్ వెళ్ళిపోతారు. బైబిల్ చదవడానికి ఈ డివిజన్స్ అర్థం కాకుండా మనం ఎక్కడో ఒక చోట సాక్షి చదివేద్దామంటే అల్టిమేట్ గా మనం మేలు పొందడానికి బదులు కొన్ని కన్ఫ్యూజన్స్ కారణం అవుతుంది. అందువల్ల ఈ 2 డివిజన్స్ అర్థం కావాలి. కొంతమంది ఎట్లాంటి వాళ్ళంటే చాలా విశాల హృదయం, బైబిల్లో ఎంత ఉన్నా నాకు అనవసరం, నాకు సామెతల గ్రంథము కీర్తన గ్రంథం ఉంటే చాలు, తృప్తిగా ఉంటది. ఇంకా జీవితకాలం అంతా 2 పుస్తకాలే, కొందరైతే ఇంకా సామెతలకే పరిమితం. కారణం ఏంటంటే సామెతల్లో గొప్ప ఆదరణ మాటలు, గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు ఉంటాయి. అన్ని నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు, దీవెన తప్ప ఇంక మాకేం వినబడకూడదు. కాబట్టి ఆ 150 ఆ కీర్తనలు ఉంటే చాలు, ఆ జీవితం అలా అయిపోద్ది. కొందరికి 30 పుస్తకాలు చక్కగా ఉంటాయి, 31 పుస్తకాలు నెలకు, 31 రోజులు 31 పుస్తకాలు సామెతల గ్రంథం. నెలలో మొదటి రోజు అక్కడ స్టార్ట్ అవ్వాలి, 31 రోజు ఎండ్ అవ్వాలి, అలా నెక్స్ట్ మంత్ ఒకటితో స్టార్ట్ చేయాలి. ఈ జీవితకాలం అంతా ఇంక సామెతల గ్రంథమే. బైబిల్లో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, మనకి ఏం అర్థం అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ పుస్తకాలు ప్రారంభంలో వస్తున్నావో చదివితే బాగుంటుంది, ఈ మెయిన్ ఎసెన్స్ ఏంటి అన్న క్లారిటీ అర్థం కాకపోతే ప్రిలరా బైబిల్ గ్రంథం ఎప్పటికీ కూడా మనకి అందని ద్రాక్షలాగే మిగిలిపోద్ది. కష్టంగానే ఉంటుంది, భయపడతా ఉంటాము, చదవలేము, ఒక కాన్ఫిడెన్స్ రాదు. అందువల్ల ఈ బైబిల్ ఎలా చదవాలన్న శీర్షికలో మన బైబిల్ మీద ఫౌండేషనల్ ట్రూత్స్ అన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని
ఆశపడతా ఉన్నాను, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో బైబిల్లో రెండు ముఖ్యమైన విభజన కనబడుతున్నాయి, ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్, రెండు న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ పుస్తకం అంతా దేనికోసం చెబుతుంది ఒక మాటలో చెప్పమంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ అంతా కూడా ద స్టోరీ ఆఫ్ ఎ నేషన్ ఇజ్రాయెల్, ఇస్రాయేలు ప్రజలు, ఇస్రాయేలు దేశమును గురించిన వివరణే పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. క్లియర్ గా పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్తుంది అంటే, ఇస్రాయేలు దేశం కొరకు, ఇస్రాయేలు ప్రజల కోసమే రాయబడుతుంది. న్యూ టెస్ట్మెంట్ మనకు కనబడుతుంది, నూతన నిబంధన గ్రంథము. నూతన నిబంధన గ్రంథం అంతా దేని కొరకు మాట్లాడుతుందంటే, ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు గురించిన సారాంశమే నూతన నిబంధన గ్రంథం. ఒక్క మాటలో చెప్పండి, పాత నిబంధనలో ఏముందంటే ఈ ఒక్క మాట రాసుకోండి.
కొత్త నిబంధన గ్రంథం దేని కొరకు రాయబడిందంటే ఈ ఒక్క మాట రాసుకోండి. పాత నిబంధన ఇస్రాయేల్ దేశం గురించిన చరిత్ర, నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువును గురించిన చరిత్ర అని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ సీక్వెన్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అన్నదానికి మనం వెళ్ళాలంటే, బైబిల్ అంతటికీ కీలకమైన వాక్య భాగము ఆదికాండము 12:1-3 ఈ వాగ్దానం మీదే బైబిల్ నిలబడుతుంది. ఆదికాండము 12:1-3 మనం వెళ్ళాలి. 1-3 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. 12 దేవుడు ఒక మనుషునితోటి ఒక నిబంధనకు చేస్తున్నాడు ఆయన. ఆ మనుషుడు పేరు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి, ఇస్రాయేళ్ల తండ్రి. ఈ అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ అతడు దేవుడు చెప్పిన ఈ మాట, అబ్రహమా, నీ మెసపటోమియా దేశంలో నుంచి నేను చూపించే కనాను దేశానికి ప్రయాణం అవ్వు అన్నాడు. కనాను దేశం పేరు చెప్పలేదు, ఎలా ఉంటా చెప్పలేదు, అక్కడి నుంచి బయటకు వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము అడుగులు వేసుకుంటూ దేవుని వద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము, పిల్లలు లేక బాధపడుతున్న అబ్రహాము, బాధపడొద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటావు, అనేక మందికి కాదు భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదింపబడతాయి. అబ్రహాము ద్వారా అబ్రహాముకి గర్భఫలాన్ని ఇచ్చి, అబ్రహాము వంశం ద్వారా ఇస్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసి, ఇస్రాయేల్ జనాంగం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడాలి అన్న ఆ ఒక్క ఆశీర్వాదం మీద, ఆ ఒక్క నిబంధన మీద బైబిల్ కట్టుబడుతూ వెళ్తా ఉంది. 15 ఆదికాండము 4-5 చూడాలి. 15 యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగగునని చెప్పెను. ఒక బిడ్డ కూడా లేక బాధపడుతున్న ఆ తండ్రితో అంటాడు, అయ్యా తలెత్తి పైకి చూడు, ఎన్నున్నాయో లెక్క పెట్టి చెప్పు నక్షత్రాలు అన్నాడు. ఎవరు లెక్క పెట్టగలరు, లెక్క పెట్టలేవు కదా, నీ సంతానం అలాగవుద్ది అంటున్నాడు. అంటూ అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటాడు అన్నాడు. అబ్రహాము వంశాన్ని బట్టి భూలోక వంశాలన్నీ ఆశీర్వింపబడతాయి అన్నాడు. అంటూనే 15 అబ్రహాము వంశం ఎలా ఉంటుందంటే ఆకాశ నక్షత్రాల్లా ఉంటుంది అంటాడు ఆయన. సముద్ర తీరపు ఇసుక రేణువులు ఎలా లెక్కించడం సాధ్యపడదో అలాంటి విస్తారమైన వంశాన్ని ఇస్తాను అంటాడు ఆయన. 15:13-16 చూస్తే అక్కడ రాబోతున్న సంతతి కోసం ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. 13 ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితృల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదువు. అమోరియుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పెను. ఈ మాట మీకు అర్థం కావడానికి, దేవుడు ఆ రోజు ఇంకా ఇస్సాక్ పుట్ల ఇస్సాక్ లేని ఆ రోజులో అంటాడు, అయ్యా నీ వంశం 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో వర్ధిల్లాలి. 400 సంవత్సరాల తర్వాత నీ తర్వాత 4వ తరం వారిని నేను ఈ కనాను వాగ్దానం చేసిన ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తాను. వారికి తోడుగా ఉంటాను. వారిని జనాంగంగా కడతాను. నా ప్రజలుగా నియమించుకుంటాను. నిన్ను బట్టి నీ వంశాన్ని, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఈ ప్రవచనం సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో ఉన్న టాక్ ఇది, డిస్కషన్ ఇది. అయితే మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే 430 సంవత్సరాల తర్వాత 4వ తరం అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబుకే దేవుడు పేరు మార్చాడు. నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేలు అని పేరు మార్చాడు. యాకోబు 12 మంది సంతానము, 12 గోత్రాలుగా కనబడతారు. ఆ 12 మంది సంతానంలో ఒకడుగా కనిపిస్తున్న యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. యోసేపు కాలంలో గొప్ప కరువు వచ్చింది. ఈ 70 మందిగా యాకోబు సంతతి అంతా అక్కడికి వెళ్లారు. యోసేపును బట్టి అక్కడ వర్ధిల్లారు. చివరికి యోసేపు చనిపోయిన తర్వాత ఇస్రాయేలు దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుంచి విడిపించి ఈ వాగ్దానం చేసిన కనాన దేశం వైపుకు నడిపిస్తా ఉన్నాడు. ఇలా నడిపిస్తున్నప్పుడు వారు చేసే యుద్ధాలు, వారు చివరికి ఆ దేశంలోకి వచ్చి స్థిరపడము, ఆ దేశంలోకి వచ్చిన తర్వాత దేవుని కొరకు ఎలా జీవించాలో నిబంధన మాటలు, 10 ఆజ్ఞలు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, కట్టుబాట్లు, ఇవన్నీ కూడా మనకి ఈ 5 కాండాల్లో కనబడతాయి. ఆది కాండము, నిర్గమ కాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయ ఉపదేశకాండం, ఈ 5 కాండాలు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాక్యము ఈ 15వ అధ్యాయంలో ఈ 13-16 వచనాలు. నీకు ఇంకా పిల్లలు లేరు, కానీ నీ సంతతి గొప్పది చేస్తాను. ఆ సంతతి 400 సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఉంటారు. 4వ తరములో వారిని ఈ దేశానికి నడిపిస్తాను. వారిని ఒక జనాంగంగా స్థిరపరుస్తాను, ఒక దేశంగా స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. అన్నమాటే నెరవేరుతా ఉంది. నిర్గమకాండము 12:40-41 వచనాలు మనం చూడాలి. నిర్గమకాండము 12:40-41 వచనాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరముల గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నయు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిపోయెను. ఆది కాండం 15వ అధ్యాయంలో ప్రవచనము, 430 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ప్రవచనము, ఆ ప్రవచనము అక్షర రూపం దాల్చి చరిత్రలో యథార్థ సంఘటనగా జరుగుతూ వచ్చింది. ఆ 4వ తరంలో యోసేపు తర్వాత మోషేను పుట్టించి, మోషేను ఫరో ముందు నిలబెట్టించి, ఐగుప్తుల అద్భుతాలు సూచికలు జరిగించి, అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి వారిని నడిపించుకుంటూ వచ్చిన వృత్తాంతాలను మనం ఈ పంచకాండాల్లో చదువుకుంటూ వెళ్తాం. మొత్తానికి ఇస్రాయేలు అనే పేరు యాకోబుకు పెట్టబడింది. యాకోబు 12 మంది పిల్లలు, 12 గోత్రకర్తలు అయ్యారు. ఆ 12 మందికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి దేశాలు పంపించి పంపిణీ చేసి వాళ్ళకు ఒక చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇచ్చి, మీరు దేవుని నన్ను ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తలగా ఉంచుతాను, తోకగా ఉంచను, మీరు తోక జాడించారా తోక కత్తిరిస్తాను, ఇలాంటి హెచ్చరిక మాటలతోటి దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని స్థాపించాడు. సో మొత్తంగా పాత నిబంధన గ్రంథం దేనికోసం మాట్లాడుతుందంటే, ఇస్రాయేలు అన్న దేశం కొరకు, ప్రజల కొరకు పాత నిబంధన గ్రంథం కనబడుతుంది. దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసినట్లుగా మాట తప్పని దేవుడు నెరవేర్చుకుంటూనే ఇస్రాయేల్ దేశాన్ని స్థాపించిన తర్వాత ఆ ఇస్రాయేలు జనాంగంలో నుంచి ఒక కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ కుటుంబమే దావీదు కుటుంబం. దావీదు దేవుని హృదయానుసారుడు, అతడు దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగానే ఈ వంశాన్ని స్థిరపరిచాడు. అందులో నుంచి దావీదుని ఎంపిక చేసుకొని దావీదు ద్వారా దేవుడు భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదించాలి అనుకుంటా ఉన్నాడు. అందుకే 2 సమూయేలు గ్రంథము 7:10-16 మనం కీలకమైన మాటలు చూస్తాం. 2 సమూయేలు గ్రంథము 7:10-16 మనం డైరెక్ట్ గా చదివితే 12 వచనం నుంచి చూడాలి. దావీదుతో మాట్లాడుతున్నారు 12 వచనం నుంచి. నీ దినములు సంపూర్ణ మొదలైనప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుంచి వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచదును. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన నరుల దండముతోనూ, మనుషులకు తగలు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని, నిన్ను స్థాపించటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. యాక్చువల్లీ ఈ ప్రవచనం మనకు ఎలా కనబడుతుంది అంటే, దావీదు కుమారుడైన సొలొమోను రాజు కోసం దేవుడు మాట్లాడుతున్నాడా అన్నట్టుగా ఉంటది. కానీ ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన ప్రవచనము. నిత్య రాజు ఎవరు, యుగ యుగాలు పరిపాలన చేసేది ఎవరు, ఎప్పటికీ సింహాసనం ముందు కూర్చుండేది ఎవరంటే, మనకి సొలొమోను కోసం కాదు, కానీ దేవుని మందిరం కట్టించడం అంటే యెరూషలేములో మందిరం కట్టించడం కాదు, మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని మందిరం, సంఘాన్ని కట్టిన యేసుక్రీస్తు ప్రభు. ఒక మాట మళ్ళా కొంచెం క్లారిఫికేషన్ కోసం, దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఇస్రాయేల్ దేశాన్ని స్థాపించడం కొరకు అన్నట్టుగానే స్థాపించాడు. ఇస్రాయేల్ దేశంలో నమ్మకస్తుడైన దావీదును సింహాసనం కూర్చోబెట్టి దావీదుతోటి ఒక వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతతిని హెచ్చిస్తాను, నీ సంతతికి రాజ్యమును స్థిరపరుస్తాను. అబ్రహాము, దావీదు, దావీదు తర్వాత యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాటలు మనం చూస్తున్నాం. మొదటి మాట బైబిల్లో ఉన్న నిబంధనలు 2. 2వ మాట, బైబిల్ అంతట్లో కీలకమైన వ్యక్తి ఎవరు, బైబిల్ అంతా ఎవరిని చూపిస్తా ఉంది. దేశం దగ్గరకు వచ్చేసరికి ఇస్రాయేల్ దేశం అనుకున్నాం, వ్యక్తుల దగ్గరకు వచ్చేసరికి అబ్రహామా, నోవహా, దావీదా, ఎవరు, ఏలియానా, ఎలీషానా, ఎవరిని బైబిల్ చెప్తా ఉందంటే, బైబిల్ అంతటికి కీలకమైన వ్యక్తి, సెంట్రల్ క్యారెక్టర్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే కీలకమైన వ్యక్తిగా బైబిల్లో కనబడతాడు. ఇప్పుడు మనం చూసిన ఈ వాక్యాలన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే, మత్తయి సువార్త 1:1 చదవాలి మనం. మత్తయి సువార్త 1:1 మనం చూడాలి. అక్కడ ఇలా రాయబడింది, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. అంటే క్లియర్ కట్ గా బైబిల్ చెప్పేది ఇదే విభజించుకుంటూ వెళ్తున్నాడు ఆయన.
పదిహేడవ వచనంలో కూడా ఆ విభజన ఉంటుంది. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుకోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అబ్రహాము, దావీదు, ఏసుక్రీస్తు. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఆకాశ నక్షత్రాలని సంతతిని చేస్తాను, ఆ సంతతికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. అదే మనకి వాస్తవంగా నెరవేరినట్లుగా పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం. ఆ దేశాన్ని స్థిరపరిచిన తర్వాత నమ్మకస్థిరైన దావీదుతోటి నిబంధన చేస్తున్నాడు, నీ సంతతికి రాజ్యమును స్థిరపరుస్తాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం. బైబిల్ అంతట్లో మనం బైబిల్లో డివిజన్ చూసాము, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. రెండో మాట చూడాలి, కీలకమైన వ్యక్తి ఎవరు బైబిల్ అంటే? యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు అన్న ప్రవచనాలతో ఉంటది. ఆయనకి ఏ పేరు పెట్టాలి, ఆయన ఏ దేశంలో పుట్టాలి, ఆయన ఏమని ప్రకటిస్తాడు, ఆయన ఎలా శ్రమ పొందుతాడు, ఆయన మరణం ఎలా ఉంటుంది, ఆయన పునరుద్ధానం ఎలా ఉంటుంది, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన ఊరు పేరు మొత్తం అన్ని డీటెయిల్స్ తోటి ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచనాలన్నింటినీ ఒక్క చోట కుమ్మరించుకుంటూ మత్తయి గారు సువార్త రాస్తా ఉంటాడు, ఫలానా ప్రవక్త ఎలా ప్రవచించాడు, ఆ ప్రవచనం నెరవేరింది అని. మొత్తం ఏ ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు జీవితంలో, ఏ ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి, అవన్నీ మాట రాసుకుంటూ సువార్తలు తీసుకెళ్తాడు. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ రాబోతున్న మెస్సేజ్ సూచిస్తా ఉంది. ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ ఈ భూమి మీదకి దేవుడు మానవుడిగా అవతరించి ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం బోధించాడు, ఏం మాట్లాడాడు, ఆ మాటలన్నిటి కలిపే నూతన నిబంధన గ్రంథం. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘ స్థాపన, సంఘం ద్వారా యేసుక్రీస్తు ప్రభుకు మహిమ, ఇట్లా చూస్తాం. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో బైబిల్లో కీలకమైన మాట మనం చూస్తున్నాం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. బైబిల్లో ద సెంట్రల్ క్యారెక్టర్ యేసుక్రీస్తు ప్రభువుగానే మనం చూస్తాం. యోహాను భక్తుడు తన సువార్తను ప్రస్తావిస్తూ ఆ సువార్తలో మొదటి అధ్యాయంలో కీలకమైన భాగాలు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. సహజంగా ఏమనుకుంటున్నామంటే, మనుషులందరూ భూమి మీద పుడతారు, మనుషులందరూ పుట్టిన మనుషులందరూ చనిపోతారు, యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద పుట్టాడు, ఆయన కూడా చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం. ఈ బైబిల్ ఎరగన వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక పుణ్యాత్ముడు, ఆయన ఒక మత బోధకుడు, ఆయన ఒక అద్భుతాలు చేసిన వాడు. కానీ బైబిల్ అంటా ఉంది ఆయన ఒక పుణ్యాత్ముడు, ప్రవక్త కాదు, ఆయన దేవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది మూడవ వచనం, ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను. ఐఆమ్ ద లైఫ్, నేనే జీవాన్ని. ఈ సృష్టి అంతటికి కారణం నేనే. దైవిక మర్మంగా ఉన్న త్రిత్వంలో నేను తండ్రితో పాటు ఉన్నాను. ఎప్పుడున్నామంటే ఇన్ ద బిగినింగ్, ఆది ఎందున్నాను. సృష్టికర్తగా ఉన్నాను, ప్రధాన శిల్పిగా ఉన్నాను. కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు అంటున్నా ఈ దేవుడు. 14వ వచనంలో మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి రావటం ద గ్రేటెస్ట్ మిరాకిల్, దేవుడు మానవుడిగా భూ ప్రపంచంలో అడుగు పెట్టడం. ఏ మత గ్రంథంలో మనం చూడలేము, బైబిల్ అంతట్లో సెంట్రల్ ట్రూత్ ఏంటంటే, పతనమైపోతున్న మానవ జాతిని రక్షించడానికి రక్షకుడిగా దేవుడే రక్షణ కార్యాన్ని పూనుకోవడానికి ఈ భూలోకానికి రావటం. ఆ వాక్యము ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు అన్నది 14వ వచనం. 18వ వచనంలో ఆయన అంటాడు, దేవుడంటే లోకానికి కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు దేవుడు అర్థం కాదు. మానవుడే దానవుడైపోయాడు. మనిషే బాబాగా సాటి మనిషి చేత పూజలు అందుకుంటున్నాడు. మానవుడు సత్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకోలేక మొక్కలోను రాతిలోను రప్పలోను జంతువుల్లోను దైవత్వాన్ని చూడడానికి ప్రాకులాడుతూ ఉన్నాడు. దేవుడంటే అర్థం కాని లోకానికి దేవుడెవరో చెప్పడానికి ఆయన వచ్చాడు అన్నది 18వ వచనంలో చూస్తాం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను అన్నాడు తులాతి ముందు నిలబడి. ఎవరికి దేవుడంటే తెలియదు, ఎవరికి పరలోకం అంటే తెలియదు, ఎవరికి నరకం అంటే తెలియదు, ఎవరికి ఆత్మ అంటే తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు, చచ్చి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఏమి అర్థం కాకుండా అయోమయంలో గందరగోళంలో ఉన్న మానవ చరిత్రకి దిక్చూసి అవర్ లార్డ్ జీసస్ మన ప్రభు ఈ అసైన్మెంట్ అంతా చేయడానికి పరలోక సింహాసనం వద్దనుకోవాలి. పరలోక సింహాసనం పక్కన పెట్టి రక్షణ కార్యాన్ని ఆయన చేయడానికి భూలోకానికి మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ ఆయన వస్తాడు విమోచిస్తాడు, ఆయన వస్తాడు రక్షిస్తాడు, ఆయన వస్తాడు మమ్మల్ని కాపాడుతాడు, మెస్సీయ రాబోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు కొరకు పాత నిబంధన గ్రంథం అంతా ఘోషిస్తూ ఉంది. కొత్త నిబంధన గ్రంథం అంతా ఆయన వచ్చాడు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఆయన చెప్పిన మాటల్లో దేవుడంటే ఎవరు అర్థం కాని కన్ఫ్యూజన్. మత బోధకులకి అర్థం కావట్లేదు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి అని అంటాడు. ఏ నువ్వు బోధకుడుగా ఉన్నావుగా, నీకు తెలియదా, నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఆచరిస్తున్నాను, పరలోకానికి వెళ్ళిపోతానా, క్లారిటీ లేదా, ఆయన దగ్గర రావాల్సిందే, ఆయన దగ్గర రావాల్సిందే. ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన దాని ప్రకారంగా చేస్తేనే ఐ ఆమ్ ద వే అన్నాడు. నేనే మార్గం, నా ద్వారా తప్ప, నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవడునూ రాలేడు. ఆయనే పరలోకానికి భూలోకానికి నిచ్చిన, ఆయనే మార్గం, ఆయన ద్వారా తప్ప వేరొక షార్ట్కట్ లేదు, వేరొక రూట్ లేదు. అన్ని నదులు కలిసేది సముద్రంలోనే. ఈ ఫిలాసఫీ సముద్రాలకు అప్లై అవుతుంది, ఆత్మీయ జీవితానికి భక్తి జీవితానికి అప్లై కాదు. ప్రతి ఏ దేవుడు నమ్ముకున్నా ఏ పేరు తెప్పించినా పలికేది ఆయనే, అది నీ గుడ్డితనం అంతే. బైబిల్ అలా నేను తప్ప ఆకాశం ఉంది కానీ భూమి ఎందు కానీ భూమి కింద కానీ దేని రూపాన్ని విగ్రహంగా ప్రతిమగా మీరు చేసుకోకూడదు, సాగిలి పడకూడదు, పూజింపకూడదు. బికాజ్ ఐఎమ్ జెలస్ గాడ్, నేను రోషం కలిగిన వాడిని. నన్ను తప్ప వేరొక వారిని ఉచ్చరించినా పూజించినా ఒప్పుకునేది లేదు అన్నాడంతే ఆయన. నేను భక్తిగా ఉంటే సరిపోయింది, నీతిగా ఉంటే సరిపోయింది, దాన ధర్మాలు చెప్తే సరిపోయింది, నేను ఎవరికి అన్యాయం చేయకపో సరిపోయింది, నేను పరలోకం వెళ్ళిపోతానంటే నీ గుడ్డితనం. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. అందుకే సెంట్రల్ ట్రూత్ బైబుల్ అంతట్లోని మెయిన్ క్యారెక్టర్, సెంట్రల్ క్యారెక్టర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. చివరిగా మూడవ భాగం, మొదటి మాట మనం చూస్తాం బైబిల్లో ఉన్న నిబంధనలు, రెండవ మాట చూస్తున్నాం బైబిల్లో ఉన్న కీలకమైన వ్యక్తి, మూడవ మాట బైబిల్ అంతట్లో ఉన్న బ్రీఫ్ సమ్మరీ. ఈ మాటలు కొంచెం రాసుకుని తర్వాత చూడండి. బ్రీఫ్ సమ్మరీ, బైబిల్ ఏం చెప్తా ఉందో బ్రీఫ్ సమ్మరీ చూద్దాం. బైబిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దేవుని సృష్టి, దేవుడు తన స్వరూపంలో తన పొలుకు చూపున మానవుణ్ణి చేసుకుని మానవుణ్ణి సృష్టి మీద ఏలికగా అధిపతిగా నియమించడంతో ఆది కాండం మన ప్రారంభమవుతుంది. ఇంత గొప్ప ఆరంభం ఉన్న మానవ చరిత్ర మూడవ అధ్యాయంలో పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి, అవిధేయతను బట్టి పతనమైపోయింది. పతనమైపోయి దుఃఖము, కన్నీరు, మరణము, అన్ని బాధలు తెచ్చుకొని ఊబులో కూరుకొని పోతున్న మానవ చరిత్రకి దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఆది కాండం 3:15. ఆది కాండము 3:15 వచనంలో దేవుడు నాశనమైపోతున్న లోకానికి ఇచ్చిన గొప్ప నిరీక్షణ మాట 3:15. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరము కలగ చేసేద్దును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్నప్పుడు పుట్టినోట్లో ఆయన చరిత్రను మార్చడానికి, ఆయన శాతాన్ని తలను చితకు తొక్కడానికి రావాలి, విమోచన కర్త రావాలి, రక్షకుడు ఈ లోకానికి రావాలి, ఆయన తీసుకొని వస్తాను, ఆయన వస్తాడు అని ఆది కాండం ఘోషిస్తా ఉంది. మానవ చరిత్ర ఆరంభము, మానవ చరిత్ర పతనము, పతనమైపోయిన మానవ చరిత్ర రీస్టోరేషన్ పునరుద్ధారణతోటి ఆది కాండం ప్రారంభమవుతా ఉంది. ఆయన ఏ ప్రణాళిక అయితే జరిగిస్తానన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో దేవుడు తనకు విధేయుడైన విశ్వాసి అయిన అబ్రహామును ఎంపిక చేసుకున్నాడు. అబ్రహామును ఎంపిక చేసుకుని సంతానం లేని అబ్రహాముకి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చి అంటాడు, ఇదిగో నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను. 400 సంవత్సరాల తర్వాత 4వ తరం వారు వాగ్దాన దేశానికి తిరిగి వస్తారు అన్నాడు. ఆయన అన్నట్లుగానే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో మోషే నాయకత్వంలో ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసి కనాన దేశానికి వచ్చి యెహోషువ ఆధ్వర్యంలో కనాన దేశంలో అడుగుపెట్టారు. దేవుడు నిబంధన ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు, ఆశీర్వాదానికి కారణాలు ఏంటో చెప్పాడు, శాపాలకు కారణాలు ఏంటో చెప్పాడు, ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు క్లియర్ కట్ గా ఆయన అన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. క్రీస్తు పూర్వం 1000లో దావీదు రాజయ్యాడు. దావీదు 40 సంవత్సరాల పరిపాలన తర్వాత దావీదు కుమారుడు సొలోమోను రాజయ్యాడు. ఈ ఇద్దరు రాజుల పరిపాలన కాలంలో దేవుని వాగ్దానం చేసినట్లుగానే ఇశ్రాయేలు తిరిగిలేని ఒక సామ్రాజ్యంగా, ఒక మహాశక్తిగా, శత్రులందరి మీద విజయం కలిగిన దేశముగానే మనం చూడగలం. అయితే క్రీస్తు పూర్వం 1000 ఈ వీరి పరిపాలన తర్వాత ఆ ఇశ్రాయేల్ దేశంలో చీలిక ప్రారంభమైంది. ఉత్తర ఇశ్రాయేల్ దేశము, దక్షిణ ఇశ్రాయేల్ దేశముగా, ఇశ్రాయేల్ దేశము యూదా దేశంగా విడిపోయింది. యూదా బెన్యామిన్ గోత్రాలు, 2 గోత్రాలు యూదా ప్రజలుగాను, మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేల్ ప్రజలుగాను విడిపోయారు. అయితే ఇశ్రాయేలీలు, యూదులు దేవుడు ఏ నిబంధన అయితే వారికి చేశాడో, దేవుడు వారు చెప్తూనే అన్నాడు, మీరు దీవించబడాలంటే ఇలా బ్రతకాలి, మీరు ఎలా బ్రతికారా దీవెనకు బదులుగా శాపాలు వస్తాయి, చెరలోకి వెళ్ళిపోతారు అన్నాడు. అన్న ఒక మాట కొద్ది కాలానికే వారు తిరోధికలు ఇచ్చారు, వారు పట్టించుకోలేదు. బైబిల్ చరిత్రలో క్రీస్తు పూర్వం 720వ సంవత్సరంలో అషురు సామ్రాజ్యపు చేతిలోకి 10 గోత్రాలుగా ఉన్న ఇస్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయారు. యూదులు వారికంటే ఎక్కువ కాలం నమ్మకంగా ఉన్నప్పటికీ వారు కూడా దేవుని మాటలను పడచెవిని పెట్టడాన్ని బట్టి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో నెబుకద్నెజరు రాజైన ఆ బబులోని చెరలోనికి యూదులు వెళ్ళిపోయారు. ఇస్రాయేళ్లు చెరలోకి వెళ్ళిపోయారు, యూదులు చెరలోకి వెళ్ళిపోయారు. 530 క్రీస్తు పూర్వం జరిగిన చరిత్ర, ఎరుషలేము పాడైపోయింది, పాడైపోయిన పట్టణాన్ని కట్టడానికి దేవుడు ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగానే కొందరు ఎరుషలేముకు తిరిగి వచ్చారు. క్రీస్తు పూర్వం 444లో పతనమైపోయిన ఎరుషలేము పట్టణం మళ్ళా కట్టబడింది. క్రీస్తు పూర్వం 400 నుంచి క్రీస్తు శకం వరకు ఆ 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. ప్రవక్త లేడు, ప్రవచనాలు లేవు, దేవుడు ఏమీ చెప్పలేదు. క్రీస్తు శకంలో దేవుడు ఆయన ఉద్దేశించిన రక్షణ ప్రణాళికను అమలు చేస్తా ఉన్నాడు. గలతి పత్రిక 4:4 ఇలా రాయబడింది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాల నెరవేర్పు మనకు కనబడతా ఉంది. ఆయన మొదటి రాకడ మనం చూస్తాం, ఆయన బాల్యం మనం చూస్తాం, ఆయన బోధలు మనం చూస్తాం, ఆయన చేస్తూ ఉన్న ఆ బలియాగం మరణాన్ని చూస్తాం, ఆయన పునరుద్ధానాన్ని చూస్తాం,
ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ 12 శిష్యులకు ఆయన సంఘ బాధ్యతలు అప్పగించాడు, సంఘాన్ని కట్టాడు, సంఘం స్థాపించబడింది. ఆ సంఘానికి ఆ క్షేమం కొరకే పత్రికలు రాయిస్తా ఉన్నాడు. చివరికి బైబిల్ గ్రంథం ఎలా ముగుస్తా ఉందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని చూడాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనాన్ని చూడాలి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఆయన వచ్చాడు, ఆయన బోధించాడు, ఆయన బలియాగమయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సంఘాన్ని కట్టాడు, ఆయన చివరికి చెప్తా ఉన్నమాట, ఐఆమ్ కమింగ్ సూన్, నేను మరలా వస్తాను అన్న నిరీక్షణ మాటతోటి బైబిల్ గ్రంథం ముగిస్తా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎంటర్ బైబిల్ నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించిన పుస్తకం. కొంతమందికి పాత నిబంధన అంటే ఇష్టం, పాత నిబంధన కూడా చెప్పేది యేసుక్రీస్తు ప్రభునే. కొందరికి యేసుక్రీస్తు ప్రభు అంటే మిగతా ప్రవక్తలతో సమానం, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే మనం దేవుని వద్దకు వెళ్ళాలి. ఆయన మరలా వస్తున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు దాసుడు, రెండవసారి రాబోతున్నప్పుడు రారాజు. భూలోక వంశాలు, భూలోక రాజ్యాలు ఏవి ఆయన ముందు నిలబడడానికి శక్తి ఉండదు. గొప్ప దూత శబ్దంతోనూ బూర శబ్దంతోనూ ఆకాశాన్ని చీల్చుకొని మేఘారుడే నీ ప్రభు మరలా వస్తున్నాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం వాళ్ళు ప్రైజ్ దలాడు చెప్పుకునేవారు కాదు, మరణాత చెప్పుకునేవారు. కలవగానే రెండు చేతులు జోడించి మరణాత అనేవారు. ఎందుకు మరణాత అంటున్నారంటే ప్రభు వస్తున్నాడు నువ్వు సిద్ధమా, ప్రభు వస్తున్నాడు నువ్వు సిద్ధమా, ప్రభు వస్తున్నాడు నేను సిద్ధమా అన్నదే వారి నిరీక్షణ, వారి పరీక్ష. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువే రాజుగా కనబడుతుండగా, ఆ రాజు నీకు రాజు అయితే, ఆ రాజ్యానికి నువ్వు వారసుడవైతే, నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా లేదా అని మన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలోకి అక్షర రూపం దాల్చి నీ భాషలోకి, నా చేతిలోకి, నా భాషలోనికి దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ చదవని క్రైస్తవుడు గుడ్డి క్రైస్తవుడు. బైబిల్ చదవకుండా పరలోకం వెళ్దాం అనుకున్నవాడు అంతకంటే తెలివి తక్కువ వెళ్ళాడు. మా అన్ని పుస్తకాలు చదువుతాం, న్యూస్ పేపర్లో ఏ పేజీ వదిలిపెట్టం వసుంధరతో కలుపుకొని, అంత శ్రద్ధ. బైబిల్ మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో, నీ జీవిత పుస్తకమైన బైబిల్ నువ్వు ఎంతగా చదువుతున్నావో, నీకేం అర్థమవుతుందో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం మంచిది. ప్రార్థన చేసుకుందాం.